ఇది అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, వాయిస్ ఆఫ్ హోప్ తెలుగు. ప్రపంచమంతా క్రైస్తవ సందేశములు ప్రసారము చేయుచున్న అడ్వెంటిస్ట్ మీడియా కేంద్రము ఈ జీవనజ్యోతి కార్యక్రమమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. ఈ జీవనజ్యోతి కార్యక్రమము ద్వారా మీరు చూపించుచున్న ప్రేమ లేక వ్రాయటం ద్వారా, ఎస్ఎంఎస్ పంపటం ద్వారా తెలియపరచగలరు. అందునిమిత్తం మేము కృతజ్ఞతలు మీ అందరికీ చెప్పుచున్నాము.
ప్రేమైన సహోదరి సహోదరులకు, నేడు మేము ప్రచారము చేయుచున్న సుమధుర గీతాలను ఆధ్యాత్మిక సందేశములు మరియు బైబిల్ ప్రవచనములు.
ప్రియమైన శ్రోతలకు, ఈ కార్యక్రమము సుమధుర గీతముతో ప్రారంభించుచున్నాము.
హల్లెలూయా పాడుదము, పూజించుచు కీర్తి కీర్తించుచు హల్లెలూయా పాడుదం. రాజుల రాజు దయించెను, ప్రతి పాపికి రక్షణను చూపెను. రక్షణను చూపెను, రాజుల రాజు ఉదయించెను, ప్రతి పాపికి రక్షణను చూపెను. ఇమ్మానుయేల్.
మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ 1446, పూనా 411037, మొబైల్ నంబర్ 9398344406, మహారాష్ట్ర, ఇండియా. ఈమెయిల్ chirichardjohn@gmail.com. సిడిఈ నంబర్ 00080004017703.
ఈ సమయమందు పాస్టర్ రిచర్డ్ జాన్ గారు వాక్యోపదేశం చేస్తారు.
క్రీస్తు ఉపమాన పరిచర్య అనే గ్రంథంలో 27 అంశాన్ని మనం ధ్యానించి ఉన్నాము. నా పొరుగు వాడెవడు. లూకాస్వార్త 10:25-37 ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధ ప్రేమల మా తండ్రి, నీ ఘనమైన నామున కుస్తులు స్తోత్రాలు చెల్లించున్నావు నాయన. ఈ దినవందు ప్రభా, నా పొరుగువాడెవడు, ఏ విధంగా పొరుగువారిని మేము ప్రేమించి ఆదరించి గౌరవించాలో మీరు మాకు ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలు మీరు తెలియపరచమని, వాక్యం వినిచిన ప్రతిని బిడ్డంతని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామని మేము ప్రార్థన చేసినాం తండ్రి, ఆమెన్. లూకాస్వార్త 10:25-37 మనం ధ్యానించుకుందాం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవునకు వారసుడగునట్లు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది నీవేయి చదువుచున్నావని అతను అడగగా, అతడును నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలనని నిన్ను వలని పొరుగువారిని ప్రేమించమని చెప్పాడు. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్లు కనపరుచుకోగలి అతడు అవును గాని నా పొరుగువాడెవడని మరి యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లనగాను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి ఎరుకో పట్టణకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాను. వారు అతని బట్టలు దోచుకుని అతని కొట్టి మరి కోర ప్రాణముతో విడిచిపెట్టిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగనే లేవీడొక్కడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోచు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి మరి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని మరి గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కులవాణి ఇంటికి తీసుకుని పోయి అతనిని మరి మరునాడతడు రెండు దినములు తీసి ఆ పూట మళ్ళీ కలువునిచ్చి దానికి ఇచ్చి పరామర్శించి వచ్చాడు. నీవింకా ఏమైనా ఖర్చు చేసినడలా నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడను పొరుగువాడాయను, నీకు తోచుచున్నది అని యేసు అడగగా అతడాని మీద జాలిపడిన వాడే అని సమాధానిచ్చారు. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగనే చేయమని అతనితో చెప్పెను. ఈ కొన్ని వాక్యాలు వచనాలు మనం విన్నప్పుడు దేవుడు కూడా మనకు చెప్తున్న ఉద్దేశం ఏమై ఉన్నది ప్రేమేంటి వాళ్ళరా? నా పొరుగువాడు ఎవడు అని ప్రశ్న యూదుల నడుమ అంతలేని వివాదం రేపింది. అన్యుల విషయంలోనూ సమరయుల విషయంలోనూ వారికి ఎలాంటి సందేహం లేదు. మీరు పరదేశులు, శత్రులు కానీ తమ స్వజాత ప్రజల మధ్య సమాజంలోని వివిధ వర్గాల ప్రజల మధ్య ఈ వేర్పాటును సూచించడం ఎలా? యాజకుడు, రబ్బీ, పెద్ద ఎవరిని తన పొరుగువాడిగా గుర్తించాలి? వారు తమ సొంత పవిత్రతను కాపాడుకోవటానికి ఎన్నో ఆచారాలు కర్మాలు ఆచరించేవారు. అజ్ఞానులు అజనులుగా అయిన ప్రజలని తాకటం వల్ల అపవిత్రత అంటుకుంటుంది. క్రీస్తు నుంచి సమరయుడు ఉపమానంలో ఈ ప్రశ్నకు జవాబు చెప్పాడు. కేవలం మన సంఘానికి, మన విశ్వాసానికో చెందినవాడే మన పొరుగువాడు కాదని ఆయన చూపించాడు. జాతి, రంగు లేక వర్ణం భేదం దానికి సంబంధం లేదు. మన సహాయము అవసరమైతే ప్రతి మనిషిని మన పొరుగువాడే. అపవాది వల్ల గాయపడ్డ ప్రతి ఆత్మ మన పొరుగువాడే. దేవుని సొత్తైన ప్రతి ఆత్మ మన పొరుగువాడే అని అన్నాడు. సో ధర్మశాస్త్ర ఉపదేశకుడు క్రీస్తుకి వేసిన ప్రశ్నకు సమాధానం ఆయన ఉపమానం చెప్పాడు. రక్షకుడు బోధిస్తుండగా ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి, బోధకుడా, నిత్యజీవంకు వారసుడవటానికి నేనేం చేయాలని అడిగాడు. అప్పుడు ఈ చక్కని ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాముఖ్యమైన వ్యక్తికి బోధించాడు. ఏమని చెప్పాడు ఈ మాట? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో ప్రేమించవలెనని ఆయనకి చెప్పాడు. అంటే సంపూర్ణ సమర్పణతో మన పొరుగు వారిని కూడా మనము ప్రేమించాలి. ఈ రోజుల్లో చాలామంది అడగవచ్చు ప్రశ్న, అయ్యా నేను చాలా నమ్మకంగా నా స్నేహితుడితో నా పొరుగువాడుతో ఉంటున్నాను, కానీ నా పొరుగువాడు అటువంటి ప్రేమ ఆపేతలు నా పైన చూపించలేదని, నేను నా స్నేహితుడికి మరి ద్రవ్యాన్ని సహాయం చేశాను, మరలా తిరిగి నాకు డబ్బులు ఇవ్వలేదు అని చాలామంది చెప్పచ్చు. మరి ఈ లోకంలో ఈ పరిస్థితులు ఎదుర్కొన్న సమయంలో కూడా మనం ఏ విధంగా మన పొరుగువారిని ప్రేమింపాలనని మీకు ప్రశ్న ఉండొచ్చు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ ఉపమానాన్ని ఏమని ఎందుకు చెప్పాడు తెలుసా? మనం ఈ ఉపమానాన్ని జ్ఞానంతో మనం చేయాలి. పరిస్థితులు బట్టి మనం మనకు ఉద్దేశాన్ని సాఫల్యం చేయాలి. అందరూ మనతో మంచిగా ఉండకపోవచ్చు, కానీ నీలో ఆ నిష్కలంకం కాకుండా ప్రేమ ఆప్యతలతో నీవు మంచి చేస్తే అది నీకు మంచిగా ఉండిపోతుంది. ఆ ఉపదేశకుడు పరిసాయులు విధానాలు ఆచారాలతో తృప్తి చెందలేదు. లేఖనాలు వాస్తవ భావాన్ని తెలుసుకోవాలన్న జ్ఞానంతో అతడు వాటిని అధ్యయనం చేస్తున్నాడు. అతడికి ఆ విషయంలో అమిత శక్తి మరి ఉంది కనుక యథార్థ హృదయంతో నేనేమి చేయలేను అని ప్రశ్నించాడు. ధర్మశాస్త్రం కోరుతున్న దాని గురించి తానిచ్చిన జవాబులో విస్తారమైన ఆచారాలకు కర్మకాండకు సంబంధించినదంతా అతడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన ఏం చెప్పినాడంటే, అలాగనే చేయము, అప్పుడు నీవు జీవించదు అని చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో దేవుడు మనకి జ్ఞానాన్ని ఇవ్వనే ఉన్నాడు. ఆ జ్ఞాన లభ్య సాధన ఎప్పుడైతే చేస్తామో ఆ జ్ఞానాన్ని పొంది దేవుని యొక్క ఆశీస్సులు కూడా మనం పొందే వరాన్ని దేవుడు మనకి ఇవ్వనే ఉన్నాడు. ఏ మనుషుడు తన శక్తితో ధర్మశాస్త్రాన్ని ఆచరించలేడని క్రీస్తుకు తెలుసు. సత్యాన్ని కనుగొనేందుకు ఆ ఉపదేశమునకు స్పష్టమైన మరి వివరాత్మకమైన పరిశోధనకు నడిపించాలని క్రీస్తు వచించాడు. క్రీస్తు ప్రభావం కృప ద్వారా మాత్రమే మనం ధర్మశాస్త్రాన్ని ఆచరించగలుగుతున్నాము. పతనమైన మానవుడు సంపూర్ణ హృదయముతో దేవుని తనువలే తన పొరుగువాణ్ణి ప్రేమించడానికి పాప ప్రయశ్చాత్తమై నమ్మకం మరి శక్తిని ఇస్తూ ఉన్నది. యుపానంలో ప్రియమైన వారలారా, కొన్ని వాక్య భాగాలను మనం చదువుకుందాం. యెషయా కూడా ఈ మాటలను చెప్తున్నాడు. యెషయా గ్రంథం 4:9 ఆయన చెప్పుచున్న ఈ యొక్క ఉద్దేశాలు ఏమిటంటే, ఏలైనగా యూదులు సమీరులతో సాంగత్యం చేయరు అంటున్నాడు బోధకుడైన యోహాను. యోహాను సువార్త 4:9 ఈ మాటలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, యూదులకు సమరులకు మధ్య ఉన్న గొప్ప వ్యత్యాసం వారి మత విశ్వాసులున్న భేదం నిజమైన ఆరాధనలో ఏమీ ఉండలేవు. కేవలం వారి యొక్క మతాలు బట్టి, వారి యొక్క ఆలోచనలు బట్టి మరి వ్యత్యాసమే తప్ప మనుషులందరూ కూడా సమానమే. మనుషులందరూ కూడా ఒకటే. ఏ మనుషుడు కూడా వేరుగా సృజించలేదు. ప్రతి ఒక్కరిని దేవుని యొక్క స్వరూపంలో సృజించారు. కానీ వీరిని యూదులని పిలుస్తారు, వారిని సమరులని పిలుస్తూ ఉంటారు. మరి యోహాను గ్రంథం లేక యోహాను సువార్త 8:48 నీవు సమరుడువును దయ్యము పట్టిన వాడవును అన్న మాటల కన్నా కటువైన మాటలు వారికి దొరకలేదని ఆయన యాజకుడు లేవీయుడు దేవుడు తమకు నియమించిన పనిని చేయకుండా తమ మరి స్వజీయ యుద్ధగా తాము చేయవలసిన సేవను తాము ద్వేషించి తృణీకరించే సమరుడికి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన చెప్పిన ఉపమానంలో ముగ్గురు ప్రాముఖ్యమైన వారు వస్తారు. యాజకుడు వస్తాడు, సేవకుడు వస్తాడు, తర్వాత ఆఖరిగా సమరుడు వస్తాడు. ఆ సమరయుడు వచ్చినప్పుడు ఏ విధంగా సహాయము మరి చేయగలుగుతున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత కొన్ని వాక్యాలు మనం చదివినప్పుడు యోహాను సువార్త 15:7-13 మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. నేనే విధంగా అయితే మీకు ప్రేమనిచ్చాను, ఆ ప్రేమ సాధనలో ఏ విధంగా మీకు సహకారంతోనే ఉండి ఉన్నాను, మీరు కూడా నన్ను ప్రేమింపవలను. పొరుగు వారిని ఆ విధంగానే మీరు ప్రేమ ఆపేయతో ఎదగాలని యేసుక్రీస్తు ప్రభు చెప్పినాడు. ఈ రోజుల్లో ఈ మానవుల యొక్క స్వభావం బట్టి మనం అమిత ప్రేమను మనం పంచలేం. కానీ శత్రువును కూడా ప్రేమించి ఆదరించిన వాడే మనుష్యుడు. మన పొరుగువారిని ఆదరించి సన్మానించడం చేయటం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఆలోచన మనలో ఉన్నది. సో యేసుక్రీస్తు ప్రభు వలె మనం కూడా మితమైనటువంటి భావాన్ని మన జీవితంలో కనపరుచుకుంటాం. ఎంతో అవసరమని దేవుడు మనకిక్కడ సలహాలు ఇస్తూ ఉన్నాడు. అందుకనే మన ఈ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు అనేక సూత్రాలతో నిండి ఉన్న ఈ మాటలను మనము మరి మన యొక్క జీవిత విధానంలో దీన్ని కనపరుచుకోవచ్చు. దేవుని యొక్క దీవెనలు ఆశీస్సులు మనకి ఎప్పుడు కూడా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథాన్ని మరలా ఇంకొక వాక్యానికి మనం తెరుద్దాం. అపొస్తల కార్యాలు 17:24-27 జగత్మును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు యావత్ భూమి మీద కాపురమునుటకు ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తను వెతుకుతూ నిమిత్తం వారి నివాస స్థలం యొక్క పొలిమేరులను ఏర్పరిచారు. చూసారా, దేవుని యొక్క ఆశ ఏమిటై ఉన్నది? వారు ఏ గోత్రం వారైనా, ఏ స్థలం నుంచి చెందిన వారైనా, ఏ మతం నుంచి అయినా, ఎవరైనా సరే దేవుని కనుగొని వారు ఉంటారేమని మనలందరం కూడా ప్రజలుగా సృష్టించినాడని ఇక్కడ చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 7:9 కూడా, ఇదిగో ప్రతి జనముల నుండి, ప్రతి వంశముల నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిల నుండి వచ్చి ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకునేవారే. మరి ఖర్జూరపు మట్టలు చేత మరి పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడిరి. ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఎటువంటి ఉద్దేశంతో నీవు నేను మన యొక్క పరిగణనలో మనం పెంచుకుంటూ ఉన్నాం? ప్రతి పరిస్థితిని మనం గమనించుకుని వెళ్ళినప్పుడు ఈ యొక్క మాటలను మనం ఏ విధంగా మన యొక్క ధ్యానంలోనికి మనం తీసుకుని రాగలం? గలతీయులకు రాసిన పత్రిక 3:28 మరి ఎఫ్సీ రాసిన పత్రిక 2:23 క్రీస్తులో యూదుడు, క్రీస్తు దేశస్థుడు, దాసుడు, స్వతంత్రుడు అనే భేదం లేదు. పరిశుద్ధ గ్రంథాల్లో స్పష్టంగా విలువైనటువంటి మచ్చరలేని మాటలు లేఖనంలో మనం చదవచ్చు. ఈ లోకంలో వ్యత్యాసం ఉంటుందేమో, మనుషుల మధ్య తేడా ఉంటుందేమో, ఈ లోకంలో ఈ కుల విభేదాలు, గొడవలు, మరి సాంగత్యాలు జరుగుతాయేమో, కానీ బైబిల్లో ఏమని చెప్తున్నాడంటే క్రీస్తులో యూదుడు, గ్రీస్తు దేశస్థుడు, దాసుడు, స్వతంత్రుడు అనే భేదం లేదు. అందరూ కూడా సమానమే. వాడు తెల్లవాడైనప్పటికీ, నల్లవాడైనా, ధనవంతుడైనా, పేదవాడైనా, ఏ పరిస్థితుల్లో ఈ లోకంలో నివసించే ప్రతి మానవుడు దేవుని ప్రియబిడ్డగానే ఉంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 10:8 కూడా, ఉచితముగా పొందితురి మీరు ఉచితముగా ఇచ్చుడి. దేవుడు కొన్నిసార్లు మనకి అధిక ఆశీర్వాదం మనకిస్తాడు. ఆ దీవెనలు మనం పొందుతున్న సమయంలో మనం ఏం చేయాలా? మరలా మనం తిరిగి దేవునికి చేర్చాలి. ఈ పరిస్థితులు నేను గమనించినప్పుడు చాలామంది ఎంతో సంపాదన చేస్తున్నారు, కానీ దేవునికి దశాంశము ఇచ్చేవారు అనేక మంది విఫలమైపోతున్నారు. దేవుడు మనకి ఆస్తులను, సంపదలను, గృహాన్ని, కుటుంబాన్ని అన్నీ కూడా సమకూర్చినప్పుడు మనం ఏం చేయాలా? దేవునికి, దేవుడు మనకి ఇచ్చిన ఆ దీవెని కంటే అధికంగా దేవుడు మనకి, దేవునికి మనం మరలా తిరిగి చెల్లిస్తూ ఉండాలి. అందుకనే ఏమని చెప్తున్నాడంటే, దేవుని గృహ నిర్వాహకులుగా మనం ఉన్నప్పుడు క్రైస్తవుల బాధ్యతని మనము వహిస్తుండాలి. వారి ఆత్మలకు మిమ్మల్ని బాధ్యులుగా చేస్తున్నాడని చెప్తున్నాడు. ఎవరైతే పరిశుద్ధులుగా దేవుని యందు నమ్మకంతో దేవుని యొక్క సేవని కొనసాగిస్తారో వారితో మనలను దేవుడు బాధ్యులుగా చేస్తూ ఉన్నాడు. ఈరోజు మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మన బాధ్యత వహించాలి. ఈరోజు మన గృహాలు దీవించబడాలంటే దేవుని చిరస్థాయిగా నమ్మకంతో మనం బదిలిస్తుండాలి. మనం దేవుని యొక్క ఆశీస్సులు మనం పొందగోరుచున్నామంటే ఎప్పుడు కూడా ఆయన ఇమిడి పోలి జీవించే దేవుని సేవకులుగా మనం ఇలాగా ఉండాలి. అందుకనే జకరయ్య 3:7 చిన్న ప్రాక్ చెప్తున్నాడు, నేను అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల అక్కడ నిలవడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తురని చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని ఎడల ఆయన కాపుదలో మనం భద్రంగా ఉన్నట్లయితే, ఆయన కొరకు కనిపెట్టుకొని జీవించినప్పుడు సమస్తీవులను మనకు దేవుడు స్థిరపరిచే ఉన్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 1:14 రక్షణయును స్వాస్థ్యము పొందబోవారికి పరిచర్య చేయుటకై పంపబడిన సేవకులైన లోకంలో పరిచారము చేయించుకునేటకు కాక పరిచారము చేయుటకై నివసించిన వారి స్వాగతిస్తారు. ధాన్యమైన సంగత్యంలో నా పొరుగువాడెవడు అన్న ప్రశ్నలో ఇమిడి ఉన్నదంతా ఆనంద పరవిషయంతో నేర్చుకుంటాం. దేవుని ప్రియ విశ్వాసులారా, ఈ దినమందు ఈ యొక్క ఉపమానం మనం వినియున్నాం. నీ పొరుగువారిని నీవు ప్రేమించమని చెప్పిన సూత్రాన్ని నీవు నేను పరిగణలోనికి తీసుకుని వస్తున్నాం. ఎప్పుడైతే దేవుని వారసులుగా మనం ఉంటామో, దేవుని యొక్క నీతి వస్త్రాన్ని మనం ధరించుకుంటామో, దేవుని యొక్క వెల్లడి పరిచే ఆ యొక్క వర్తమానాన్ని నీవు ఆ గమనాల్లో నీవు జాగ్రత్తగా ఉంచుతావో, అప్పుడు దేవుడు నీకు ఆ ప్రతిఫలాన్ని ఏమనై ఉన్నాడు. నీ పొరుగువారిని ప్రేమించు, నీ శత్రువుని విషమించు, నీ స్నేహితుడిని ఆదరించు. ఎవరైతే సహాయముగా నీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి సహాయం చెయ్యి. నీ మంచి పద్ధతిలో వేరే వారు మనం చూడకపోయినా నీవు మంచి పద్ధతిలో వారికి సహాయకరంగా ఉన్నట్లయితే అది ఎంతో గొప్ప మేలుగా నీకు ఏమనై ఉన్నది. దేవుడు ఆయన యొక్క మేలును నీకు దయచేయనే ఉన్నాడు. దేవుని యొక్క కృపని నీలో ఉంచనే ఉన్నాడు. సమాధానంతో నిన్ను బలపరిచి నడిపించనే ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క ఆశీస్సులు మనము పొందుదాం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ప్రభువా, నీ వాక్య సత్యంలో మీరు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఆయన తండ్రి, మా పొరుగు వారిని మేము ఏ విధంగా ప్రేమించాలో మీరు మా జ్ఞానాన్ని బోధించమని, నీ సత్యంలో తండ్రి మేము జీవించలాగానే మీరు సహాయం తెచ్చామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.
ఈ వాక్యోపదేశము మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సలహాలు మాకు లేక మరియు SMS ద్వారా ఇవ్వగలరు.
మీకు ఏమైనా బైబిల్ పాఠములు నేర్చుకోవలసిన ప్రేరేపణ ఉన్నట్లయితే మాకు తెలియజేయగలరు. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు వాట్సాప్, SMS ద్వారా తెలియపరచగలరు. మీ కొరకు ప్రార్థన చేయుచున్నాము.
ప్రియమైన విశ్వాసులారా, మా చిరునామా అడ్వెంటిస్ట్ వరల్డ్ రేడియో, జీవన్ జ్యోతి, పోస్ట్ బాక్స్ నంబర్ 1446, పూనా 411037, మహారాష్ట్ర, ఇండియా. మొబైల్ నంబరు 9398344406. ఈమెయిల్ chrichardjohn@gmail.com. మరలా ఇదే సమయానికి ఇదే మీటర్ బ్యాండ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.
ప్రతి పాపికి రక్షణను చూపెను.